ేషు నిత్యం భాగవత సేవయ భగవతిర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకాం కరోతి వాచాలం మంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యః కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం 49వ అధ్యాయం శ్లోకం 13. ఈ అధ్యాయం పేరు హస్తినాపురంలో అక్రూరుని కార్యం. దీనికి ముందు 12వ శ్లోకం ఒకటి ఉంది, దానికి భాష్యం లేదు. 12వ శ్లోకం యొక్క అర్థం, నీవు దేవదేవుడు కనుక జన్మ మృత్యు భీతి కలిగిన జనులకు నీ ముక్తిదాయక పాదపద్మములు తప్ప వేరొక ఆశ్రయమును నేను గాంచజాలకున్నాను. 13వ శ్లోకం. నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గత. భావం భాష్యం చెప్పినది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శ్రీల ప్రభుపాద. భావము, కృష్ణ పరమశుద్ధుడవు, పరతత్వము పరమాత్ముడవు, యోగేశ్వరుడవు, సర్వజ్ఞాన మూల స్వరూపుడవు అగు నీకు నమస్కరిస్తున్నాను. నేను నిన్ను ఆశ్రయించుకుని. భాష్యం. యోగాయ అను పదమునకు శ్రీల శ్రీధర స్వామి జ్ఞానమూలమగు శ్రీకృష్ణునకు అని అర్థం చెప్పారు. యోగ అను పదము సంబంధాన్ని, అట్లే దేనినైనా సాధించడం గల సాధనాన్ని సూచిస్తోంది. చైతన్యతలో ఒక జీవులుగా మనం భక్తి ద్వారా పరమాత్మునితో సంబంధం కలిగి ఉన్నాం. అటు సంబంధం ద్వారా మనం పరమాత్ముని యొక్క పరిపూర్ణ జ్ఞానమును అనుభూత మనస్సు కొనగలుగుతాం. పరమాత్ముడు పరతత్వం కనుక అతనిని గురించిన పూర్ణ జ్ఞానం అనగా సంపూర్ణమును గురించినటువంటి పూర్ణ జ్ఞానం అని భావం. కస్మిన్ భగతో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. పరతత్వం అవగతమైనప్పుడు సమస్తము బోధపడును అని ముండకోపనిషత్తునందు తెలుపబడింది. ఆ విధంగా స్వయంగా శ్రీకృష్ణుడే తన ఆధ్యాత్మిక శక్తిచే తనతో మన సంబంధమును ఏర్పరుచును. ఆ సంబంధమే సమస్త ఆధ్యాత్మిక జ్ఞానమునకు మూలం. ఆ విధముగా ఆచార్యులైన శ్రీధర స్వామి ఇచ్చట వివేకపూర్ణముకు అర్థ వివరణం ద్వారా మనకు రహస్యమైన కృష్ణభక్తి భావన అవగాహనను కలిగించారు. మంగళాచరణ నాతో పాటు అందరూ చెప్పండి. ఓం అజ్ఞానతుమిరందస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఈ శ్లోకం కుంతిదేవి కృష్ణును ప్రార్థిస్తూ ఉన్నటువంటి శ్లోకం. కృష్ణుడు బృందావన వదిలి వచ్చేసిన తర్వాత మధుర వచ్చి అక్కడ కంసుని సంహరించి తర్వాత ఆయన బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓదార్చడం కోసం అని చెప్పి ఉద్ధవుని పంపించాడు. ఉద్ధవుని యొక్క గొప్ప దివ్యమైనటువంటి గుణగణాలు యోగ్యతలన్నీ గమనించి నేను లేక బృందావన వాసులు ఎంతో బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళని ఓదార్చమని చెప్పి ఉద్ధవుని బృందావనం పంపించాడు. బృందావనం వెళ్లిన ఉద్ధవుడు గోపికుల యొక్క భక్తిని చూసి వాళ్లకు కృష్ణుడి పట్ల ఉన్నటువంటి భక్తి భావాన్ని చూసి ప్రేమను చూసి ఆయన చెలించిపోయి ఆయన ఏమని కోరుకున్నాడు అంటే, ఈ బృందావనంలో ఈ భక్తుల పాదాలు ఎంత గడ్డిపోసగా పుట్టినా గానీ నా జన్మ ధన్యమవుతుంది అని చెప్పి అన్నాడు. అలా చెప్పిన తర్వాత గోపికులకు భక్తి భావాన్ని అవగాహన చేసుకుని ఆయన మళ్లీ మధుర తిరిగి వచ్చేశాడు. ఉద్ధవుడు మధుర తిరిగి వచ్చి కృష్ణుడి దగ్గరికి వెళ్లి నివేదించుకున్నాడు, ఈ విధంగా నేను బృందావనం వెళ్లాను, ఇది జరిగింది అని చెప్పి. కృష్ణుడు సంతోషపడిన తర్వాత ఉద్ధవుణ్ణి బలరాముణ్ణి ఎంతో అభినందించిన తర్వాత త్రివక్ర అనేటువంటి ఒక భక్తురాలు ఇంటికి వెళ్లి ఆమెను కూడా ఉద్ధరించాడు. కుబ్జ అని చెప్పి కూడా అంటారు. ఆమెకున్నటువంటి వికృతి రూపాన్ని తొలగించి ఆమెకు చక్కటి భక్తిని అదేవిధంగా దివ్యమైనటువంటి విశ్వాసాన్ని ప్రసాదించాడు. తర్వాత కృష్ణుడు బలరాముణ్ణి ఉద్ధవుణ్ణి ఇద్దరిని వెంట పెట్టుకుని అక్రూరుడి ఇంటికి వెళ్లాడు. అక్రూరుడి ఇంటికి వెళ్లిన తర్వాత అక్రూరుడు ఎంతో గౌరవంగా ఆయన అభిమానించి స్వాగతించి అన్ని మర్యాదలు చేసిన తర్వాత కృష్ణుడు ఏమని కోరుకున్నాడు అంటే, అక్రూరుణ్ణి ఉద్ధవుడు ఇప్పుడే బృందావనం వెళ్ళొచ్చాడు, బృందావన వాసులకు నా గురించి సమాచారం చెప్పి నేను వస్తాను, పర్వాలేదు మీరు బాధపడకండి అని చెప్పి నా సందేశాన్ని బృందావన వాసులకు అందజేసి వాళ్లకున్నటువంటి కలతను తొలగించి వచ్చాడు ఇప్పుడే. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే హస్తినాపురం వెళ్ళు. హస్తినాపురం దగ్గర కూడా నా భక్తులు ఉన్నారు, కుంతీదేవి పాండవులు వీళ్ళంతా. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు నేను దూరమయ్యానని. అందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళకి క్షేమ సమాచారాలు కనుక్కొని అసలు హస్తినాపురంలో ఏం జరుగుతుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది ఒకసారి నువ్వు తెలుసుకోనరా అని చెప్పి అక్రూరుణ్ణి పంపించాడు. బృందావనానికి ఉద్ధవుణ్ణి పంపించి హస్తినాపురానికి అక్రూరుణ్ణి పంపించాడు. అక్రూరుడు హస్తినాపురం వెళ్లిన తర్వాత అక్కడున్న పరిస్థితి అంతా కూడా గమనించడానికి కొద్ది మాసాలు అక్కడే ఉన్నాడు. వెళ్లి వెళ్లడంతోనే ముందుగా ధృతరాష్ట్రుణ్ణి తర్వాత కుంతీదేవిని పాండవుల్ని వీళ్ళందరినీ కూడా పరామర్శించాడు. పలకరింపులంతా అయిపోయిన తర్వాత కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కుంతీదేవి ముందు అక్రూరుడు కుంతీదేవికి క్షేమ సమాచారాలు అడగబోతుంటే కుంతీదేవి కలగజేసుకుని మా కృష్ణుడు ఎలా ఉన్నాడని చెప్పి కృష్ణుడు గురించి అడుగుతోంది. మధురలో కృష్ణుడు ఉన్నాడని చెప్పి విన్నాం, కంసుడు లాంటి రాక్షసులందరినీ వధించాడని కూడా విన్నాం, సంతోషం. కానీ ఆ కృష్ణుడు బాగున్నాడా, బలరాముడు బాగున్నాడా, వసుదేవుడు, దేవకీదేవి, మిగతా అక్కడ ఉన్నటువంటి మా యొక్క సోదరులు వంశస్థులందరూ బాగున్నారా అని చెప్పి కుంతీదేవి అడుగుతుంది. అక్రూరుడు కుంతీదేవి ఏవైతే అడుగుతుందో వాటన్నింటినీ కూడా వింటున్నాడాయన. కుంతీదేవి కృష్ణుడు బాగున్నాడని అడిగిన తర్వాత, ఆ కృష్ణుడు కానీ ఆ బలరాముడు కానీ మమ్మల్ని ఎప్పుడన్నా గుర్తుపెట్టుకుంటున్నారా, నేను కానీ మా పాండవులు కానీ మేము ఇక్కడ బ్రతికేటువంటి తీరు కానీ స్వామి కృష్ణుడు ఎప్పుడన్నా ఒక్కసారైనా మా గురించి తలుస్తున్నాడా అని చెప్పి అడిగింది. అలా అడుగుతూ అడుగుతూ మాట్లాడుతున్నది అక్రూరుడితో. అక్రూరుడితో మాట్లాడుతూ మాట్లాడుతూ అకస్మాత్తుగా ఏం చేస్తుందంటే మధుర నగరం వైపు తిరిగి ప్రత్యక్షంగా కృష్ణుడిని ప్రార్థిస్తుంది. అక్రూరుడితో మాట్లాడుతున్నదల్లా వెంట కృష్ణుడి వైపు మధుర నగరం వైపు తిరిగి కృష్ణ 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 మహాభాగ అని చెప్పి నిన్న శ్లోకం లక్ష్మీదేవి చెప్పారు. ఆ శ్లోకంలో ప్రత్యక్షంగా కృష్ణుని ప్రార్థిస్తుంది అనమాట. ఇలాంటి ఇదే సన్నివేశం ఉద్ధవుడికి కూడా బృందావనంలో ఎదురైంది. గోపికలందరూ ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు, ఏమని, మధురలో ఉన్న కృష్ణుడు మమ్మల్ని ఒకసారన్నా గుర్తుపెట్టుకుంటాడా, ఈ గోవర్ధన పర్వతాన్ని, గోవుల్ని, గోపబాలుల్ని, తల్లిదండ్రులు నంద యశోదల్ని ఒకసారన్నా మధులో కలుస్తాడా, మేము ఆయనకి చేసిన సేవలు, ఆయన సేవల్లో మేము పొందినటువంటి ఆనందాలు ఒక్కసారైనా ఆయన మీతో చెప్తాడా అని చెప్తూ చెప్తూ అకస్మాత్తుగా గోపికలు ఉద్ధవుడితో మాట్లాడేటువంటి మాటల్ని మరల్చి మధుర నగరం వైపు తిరిగి కృష్ణుణ్ణే ప్రత్యక్షంగా హే వ్రజనాథ అని సంబోధిస్తూ కృష్ణుణ్ణి వాళ్లు ప్రార్థిస్తున్నారు. కృష్ణ నీవే మమ్మల్ని కాపాడగలవు, నీ యొక్క వేగం చేత మేమెంతో దుఃఖం అనుభవిస్తున్నాం, మమ్మల్ని రక్షించేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో కేవలం నువ్వు ఒక్కడివే, నీ యొక్క సమక్షమే మాకు రక్షణ అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శీల ప్రభుపాదికి నిత్యాయి గౌరవ ప్రేమానందే. కృష్ణుడి యొక్క దర్శనం కోసం వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అదే రకమైనటువంటి సన్నివేశం కుంతీదేవి అక్రూరుడితో మాట్లాడుతున్నప్పుడు, అక్రూరుడితో మాట్లాడుతుంది, కృష్ణుడు ఎలా ఉన్నాడు, కృష్ణుడు మమ్మల్ని స్మరిస్తున్నాడు అని అడుగుతూ అడుగుతూ అకస్మాత్తుగా ఏం చేస్తుంది కుంతీదేవి, కృష్ణుడితోనే మధుర నగరం వైపు తిరిగి మాట్లాడుతుంది. కృష్ణ కృష్ణ మహాభాగ, కృష్ణుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని అడుగుతున్నదల్లా ఆ కృష్ణుడి యొక్క దివ్య గుణగణాలను వర్ణిస్తూ ఉన్నాయి, కృష్ణుడి యొక్క గొప్ప వైభవాలను కీర్తిస్తూ ఉన్నాయి. కీర్తిస్తూ ఆమెం చెప్తుందనంటే, కృష్ణుణ్ణి ఆయన యొక్క దివ్య గుణాలను వర్ణిస్తూ ఈ శ్లోకాలు ఏం చెప్తుందనంటే, జ్ఞానపూర్ణమైనటువంటి కృష్ణుడు అని చెప్పి అంటుంది. భగవంతుని గురించి, భగవత్ సంబంధమైన విషయాల గురించి జ్ఞానం అనేటువంటిది లేనిదే ఈ వ్యక్తి యొక్క జీవితం అజ్ఞానంలో మునిగిపోతుంది. ప్రభుపాదుల వారు తరచూ చెప్తూ ఉంటారు, అజ్ఞానం అనే పులి చేత మనం మునిగివేయబడ్డాము. కృష్ణ సంబంధమైన జ్ఞానం అనేటువంటిది ఎంత ముఖ్యము అంటే, కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, తన సంబంధమైనటువంటి జ్ఞానం తనతో సంబంధాన్ని కలిగజేస్తుంది. ఒక వ్యక్తి గురించి మనకి జ్ఞానం ఉంటే ఈ వ్యక్తి ఏమిటో నాకు తెలిస్తే ఈ వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. పరమాత్ముడితో జీవుడికి సహజంగానే ఎంతో సంబంధం అనేది ఉంది, కానీ అది అజ్ఞానం చేత పూర్తిగా కప్పబడిపోయింది, తెగిపోలేదు, కప్పబడిపోయింది. కప్పబడినటువంటి ఆ యొక్క సంబంధాన్ని, భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకునే నిమిత్తం జ్ఞానం అనేది చాలా చాలా అవసరం. జ్ఞానం గురించి కొన్ని శ్లోకాల్లో కృష్ణుడు వర్ణిస్తూ వర్ణిస్తూ ఒక్కసారిగా ఏం చెప్తాడంటే, కృష్ణుడు భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అర్జున, జ్ఞానం కన్నా మించినటువంటిది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు, జ్ఞానం కన్నా పవిత్రం చేసేటువంటిది నిన్ను ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. తత్స్వయం యోగ సంసిద్ధః, ఈ జ్ఞానం ద్వారానే క్రమేపి నీకు భక్తి అనేటువంటిది వస్తుంది. యోగ సంసిద్ధః, భక్తిలో పరిపూర్ణత అనేటువంటిది క్రమేపి ఈ జ్ఞానం వల్ల నీకు వస్తుంది. కాలేనాత్మని విందత, క్రమేపి వస్తుంది అని చెప్తున్నాడు. అట్లాంటి కృష్ణ సంబంధమైనటువంటి జ్ఞానం గురించి భక్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనకి వివరిస్తూ ఉండడం చేతనే మనకు భగవంతుని గురించి భగవత్ సంబంధమైనటువంటి దివ్య జ్ఞానం గురించి అర్థమవుతుంది. ఈ భాగవతం మొత్తం కూడా మీరు పరికించి చూస్తే మీకేం అర్థమవుతుందంటే ఎక్కడ చూసినా గానీ ఉపదేశాలు లేదా ప్రార్థనలే కనబడతాయి. టీచింగ్స్ అండ్ ప్రేయర్స్, కుంతి మహారాణి ప్రార్థనలు, ప్రహ్లాదుని యొక్క ప్రార్థనలు, ఆయన ఉపదేశాలు, వృషభదేవుని యొక్క ఉపదేశాలు, శివుని యొక్క ఉపదేశాలు, ఇలా మీరు చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఎన్నో కృష్ణుడి యొక్క ఉపదేశాలు, ఉద్ధవ గీత, ఇలాంటివన్నీ కూడా భాగవతం మొత్తం ప్రార్థనలు, ఉపదేశాలు. బద్ధజీవుడు ఒక స్థితిలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరించబడాలి అని అంటే ప్రార్థనలకి నిన్ను ఉపదేశాలు కన్నా మించినటువంటి ఉపాయం ఇంకొకటి లేదనమాట. అలా ఈ భాగవతంలో మొట్టమొదటి ఉపదేశాలతో కుంతీదేవి ప్రారంభమవుతుంది. ప్రథమ స్కంధంలో కుంతీదేవి ప్రార్థనతో మొదలు పెడుతుందన్నమాట. భాగవతం మొదలయ్యేటువంటిది కుంతీదేవితోనే. వ్యాసుడు, నారదుడు వీళ్ళిద్దరూ కూడా చాలా సుదీర్ఘకాలం చర్చిస్తారు. ఒకరినొకరు వాళ్ళ యొక్క పూర్వ వృత్తాంతాల గురించి చెప్పుకుంటారు. నారదమును కూడా తన యొక్క పూర్వ వృత్తాంతం గురించి అంతా వివరిస్తాడు. వివరించిన తర్వాత ఏ విధంగా తాను ఒక శూద్రుడు కొడుకుగా పుట్టి భాగవతులకి సేవ చేసి భాగవతుల దగ్గర నుంచి శ్రవణం చేసి ఆ భాగవతులకు ఉచిష్ట తినడం వల్ల తాను ఏ విధంగా ఉద్ధరించబడ్డాను అనేటువంటిది అంతా కూడా ఆయన వివరిస్తాడు. వివరించిన తర్వాత భాగవతాన్ని రచించమని చెప్పి వ్యాసునికి ఉపదేశిస్తాడు. వ్యాసుడు భాగవతాన్ని ఉపదేశించడం, భాగవతాన్ని రచించడం అనేటువంటి గొప్ప కార్యం చేయడానికి భగవంతుని ప్రార్థించాలని చెప్పి సరస్వతి నదీ తీరంలో కూర్చొని ఆయన ప్రార్థిస్తాడు. ఇలా ప్రార్థించిన తర్వాత ఆయనకి దివ్య జ్ఞానం, భగవంతుడు దర్శనమిస్తాడు. భగవంతుడు వెనకాల మాయాదేవి కూడా దర్శనమిస్తుంది. ఈ దర్శనం అయిన తర్వాత ఆయనకి జ్ఞానం ఉద్భవిస్తుంది. దానివల్ల ఆయన రచన అనేటువంటిది మొదలు పెడతాడు. అప్పుడు మొట్టమొదట ఈ భాగవతాన్ని ఎలా ప్రారంభిస్తారు అంటే భాగవతం ప్రారంభమయ్యేటువంటి సన్నివేశం కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత భాగవతం ప్రారంభమవుతుంది. సూత కోసం సౌనిక దృశ్యులు వర్ణించేటప్పుడు కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత దుర్యోధనుడు విపరీతమైనటువంటి దెబ్బలు తిన్నాడు భీముడి చేతిలో. ఇంకా దుర్యోధనుడికి కొస ప్రాణం ఉంది. ఆ కొస ప్రాణం ఉన్నప్పుడు దుర్యోధనుడు అల్లాడుతున్నప్పుడు అశ్వత్థామ చూసి రగిలిపోతాడు. అతను ఏం చేస్తాడు అంటే రాత్రిపూట సమయంలో ఒక భయంకరమైన గుడ్లగూబ ఒక చెట్టు మీద నిద్రిస్తున్నటువంటి పక్షుల్ని అమాంతం అన్నింటినీ కూడా తినేసి వెళ్ళిపోవడం చూస్తాడు. అది చూడగానే అతనికి ఆలోచన ఒకటి వస్తుంది. ఇదే విధంగా నేను చేస్తే ఎందుకు నేను పాండవులను చంపలేనని ఆలోచిస్తాడు. అతను ప్రత్యక్షంగా యుద్ధంలో నా వల్ల కాలేదు కాబట్టి పరోక్షంగా ఈ విధంగా చంపేస్తే సరిపోతుంది అనుకుని ఆయన ఏం చేస్తాడంటే రాత్రి కూడా నిద్రిస్తున్నటువంటి ఈ పాండవులను సంహరించాలని చెప్పేసి అతను ఖడ్గము, ధనస్సు అన్నీ తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు అంటే చీకట్లో ఇతను వస్తున్నాడు అశ్వత్థామ. సర్వసజాము వృద్ధి సన్నివేశంలో కృష్ణుడికి తెలియదు, ఏమీ లేదు. పాండవుల పరిస్థితి ఏమిటనేటువంటిది కృష్ణుడికి తెలియక కాదు. అక్రూరుని పంపించి చూసిరా అని చెప్పి పరామర్శించరా అని చెప్పడానికి ఆయనకి తెలుసు వాళ్ళ పరిస్థితి ఏంటో. అక్రూరుని ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఆ విధంగా అక్రూరుడికి కుంతీదేవి అదేవిధంగా పాండవులతో దివ్య సంబంధం ఏర్పరచుకుని ఆయన యొక్క భక్తి అనేటువంటిది మరింత అభివృద్ధి చెందాలని. ఇదే అక్రూరుని బృందావనం పంపించాడు. బృందావనం వచ్చాడు, కృష్ణుడు బలరాముని తీసుకుని వచ్చేసాడు. అందుకని కృష్ణుడు ఇదే అక్రూరుని హస్తినాపురానికి పంపిస్తున్నాడు. తన గురించి బాధపడుతున్నటువంటి పాండవులు ఓదార్చుకొని పంపించాడు. ఇటు ఉద్ధవుని పంపించాడు, ఇటు అక్రూరుని పంపించాడు. ఈ అశ్వత్థామ ఏం చేస్తున్నాడు, పాండవుని సంపాలని చెప్పి వస్తున్నాడు. కృష్ణుడు ఏం చేశాడంటే అదే సమయానికి పాండవుల్ని అక్కడ ఆ గుడారంలో లేకుండా అతను తీసుకెళ్లిపోయాడు. పాండవుల్లో ద్రౌపదికి 5 మంది ఉప పాండవులు అని చెప్పి ఉన్నారు. అశ్వత్థామ పొరపాటున పాండవులనే భావించి ఏం చేస్తాడంటే ఈ 5 మంది ఉప పాండవుల్ని నిద్రలో ఉన్న వాళ్ళని చంపేస్తాడు. చాలా ఘోరాది ఘోరంగా వధించేస్తాడు. వధించిన తర్వాత ఆ విషయం వచ్చి దుర్యోధనుడికి చెప్తాడు. దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడు ఆ మాట విని ఈ విధంగా నేను చేశానని చెప్పి చెప్తే ఆ మాట విని దుర్యోధనుడు అసంతృప్తి చెందుతాడు. ఎందుకంటే నువ్వు ఈ విధంగా చేసినందుకు దీనివల్ల నాకు అపకీర్తి వస్తుంది కానీ నాకు కీర్తి ఏమి రాదు. నాకు నా జీవితంలో కీర్తి ప్రతిష్ట అనేటువంటిది ముఖ్యం. నువ్వు చేసిన ఈ పని వల్ల శత్రువు చచ్చిపోయాడు కానీ నాకు అపకీర్తి అనేటువంటిది వచ్చిపడింది. ఇది నువ్వు చేసింది మంచిది కాదు, అది నువ్వు ఉప పాండవులను సంహరించావు అని చెప్పి దుర్యోధనుడు చాలా అసంతృప్తితోనే చనిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా ఈ అశ్వత్థామ ఏం చేయాలో తెలియక సరే నేను చేసింది అటు చేసిన పని మంచిది కాదు అధరము, పోనీ నేను చేసిన పని ద్వారా నా యజమానికి ఏమన్నా తృప్తినిచ్చానంటే దుర్యోధనుడు పోతా పోతా అసంతృప్తితోనే పోయాడు. ఇంక ఎటు కాకుండా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి అశ్వత్థామ వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఈ విషయం అర్జునుడికి తెలుస్తుంది. ఈ విధంగా ఉపపాండవులు అందరినీ కూడా వధించేశాడు అశ్వత్థామ. చాలా కోపంతో అర్జునుడు అనేక ఆయుధాలు తీసుకుని అశ్వత్థామను వెంబడిస్తూ వెళ్తాడు, కృష్ణుని తోడు పెట్టుకునే వెళ్తాడు. అశ్వత్థామను చూడగానే అర్జునుడు ఏం చేస్తాడంటే వెంటనే తన యొక్క ధనస్సు స్పందించి బాణాలు వదిలిపెడతాడు. అశ్వత్థామకు అర్థమైపోతుంది ఈ స్థితిలో నేను ఇంత కోపంలో ఉన్న అర్జునుడిని నేను ఎదుర్కోలేని అర్థమైపోతుంది. అర్థమై ఆయన ఏం చేస్తాడంటే ఎటు చేయలేని పరిస్థితిలో ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రము బ్రహ్మాస్త్రం, దాని ఉపసంహారం కూడా ఆయనకి తెలియదు. ఉపసంహారం తెలియనట్టు విద్య ఉపయోగించకూడదు, కానీ ఆయన ఆ విద్య ఉపయోగించేస్తాడు. ఆ విద్య ఉపయోగించి బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తాడు. బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తే భయంకరమైన తేజస్తో అది వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే అర్జునుడికి ఏం అర్థం కాదు, ఏంటి ఇంత తేజస్సు వస్తుంది, ఆకాశం అంతా కూడా వెలుగుతో నిండిపోతుంది, వేడితో నిండిపోతుంది, ఏం జరిగింది అసలు అని. కృష్ణ, భక్తులను కాపాడేటువంటి వాడు ఎప్పుడు నీవే, కృష్ణ కృష్ణ మహాభాగ అని చెప్పి ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. నీవే భక్తులను కాపాడాలి కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది నాకు తెలియజేయి అంటాడు. కృష్ణుడు చెప్తాడు బ్రహ్మాస్త్రం వదిలిపెట్టాడు అశ్వత్థామ, ఇప్పుడు దాన్ని ఉపసంహరించాలనంటే నీ దగ్గర ఏ అస్త్రాలు కూడా పనికిరావు, నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించే దాన్ని ఆపగలగాలి అని చెప్పి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అంటాడు. అర్జునుడు కృష్ణుడికి నిర్దేశంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దాని యొక్క ప్రకాశాన్ని ఉపశమింపజేస్తాడు. ప్రభావాన్ని కాదు, ప్రకాశాన్ని. అదేం చేస్తుందంటే ముల్లోకాన్ని కూడాను దహించి వేసేంత వేడితో ఉంటుంది, దాన్ని ఉపశమింపజేస్తాడు తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి. ఉపశమించిన తర్వాత అత్యంత వేగంతో వెళ్లి అశ్వత్థామను పట్టుకొని కాళ్ళు చేతులు రెండు కట్టేసి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేస్తాడు. ద్రౌపది ముందు పడేసిన తర్వాత ఇప్పుడు వీడికి తగినటువంటి శిక్షణ విధించాలి అని చెప్పి అంటాడు చాలా కోపంతో. కృష్ణుడు అంటాడు ఖచ్చితంగా ఇతనికి తగిన శిక్ష విధించాలి, ఆయుధం లేనటువంటి వాళ్ళని అర్ధరాత్రి సమయంలో సిద్ధంగా యుద్ధంకి లేనటువంటి వాళ్ళని చంపాడు ఒక తప్పు అయితే, ఇప్పుడు ఉపసంహరణ తెలియని విద్యను ఉపయోగించాడు ఇది రెండవ తప్పు, ఇలాంటి వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పి కృష్ణుడు అన్నాడు. అర్జునుడు కూడా ఇతను వధించాల్సిందే అన్నాడు. ద్రౌపది అక్కడే ఉంది. అశ్వత్థామను చూడగానే ఆయన ఏం చేస్తుందంటే ముందు అతని కాళ్ళు చేతులు కట్లు ఒడదీయండి, గురువు గారి పుత్రుడు అతను, అతను మన ముందు ఆ విధంగా కాళ్ళు చేతులు కట్టేసి నిలబెట్టారేమిటి, విడ్డూరం కాకపోతే మనకి అది ఎంత వంశానికే అది కళంకం, అది ముందు అతని కాళ్ళు చేతులు కట్లు ఒప్పుదీయండి అని చెప్పింది. తర్వాత అశ్వత్థామను చూసి ద్రౌపది చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది, నమస్తే అంది, మీరు మా గురువు గారి పుత్రులు అని చెప్పండి అని చెప్పిన తర్వాత కృష్ణుడు అన్నాడు ఖచ్చితంగా ఇతన్ని వధించి తీరాల్సిందే, ఎందుకంటే ఇతను బ్రతకడానికి అర్హుడు కాదు, ఇతను వధించేయాలి ఇతను అని చెప్పి. ద్రౌపది ఏమందంటే సరే వధిస్తాం పెద్ద విషయం కాదు, ఇతను వధించడం వల్ల కొడుకులు పోయి నేనెంత బాధపడుతున్నాను, ఇతని యొక్క తల్లి కృపి కూడా అంతే బాధపడుతుంది. ఆమెకున్నటువంటి దుర్భర పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ భర్త పోయాడు, భర్త పోయినప్పుడు సతీ సాగమనం చేయవలసిందల్లా కొడుకు కోసం ఆమె సతీ సాగమనం చేయకుండా ఆగింది. ఇప్పుడు ఈ ఒక్కడు పోతే ఆమెకి దిక్కెవరు ఉంటారు, పుత్రశోకం నేనెంత అనుభవిస్తున్నానో నాకు తెలుసు, అదే పుత్రశోకం మళ్ళీ ఆమె కూడా ఎందుకు కలగ చేయాలి, కాబట్టి ఇతను క్షమించి వదిలేయాలి అని చెప్పి అంటుంది. అన్నప్పుడు ధర్మరాజు వెంటనే ద్రౌపది ఏం చెప్తుందో ఆ మాట విని ఇది సత్యం, దీన్ని మనం ఒప్పుకోవలసిందే, ఇది శాస్త్రవిహితంగా ఉంది అని చెప్పి ఆయన కూడా సమర్థిస్తాడు. నకులుడు సహదేవుడు కూడా సమర్థిస్తాడు. ఇక ఎటు ఏం చేయాలో తెలియక అర్జునుడు సందిగ్ధంలో ఉండిపోతాడు, భీముడు సమర్థించడు. ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఇక్కడే చంపి తీరాలి, మీరు వల్ల కాకపోతే పక్కనుండండి నేను చేస్తాను ఆ పని అని చెప్పి గదెత్తుకొని బయలుదేరతాడు. కృష్ణుడు ఏమంటాడంటే నేను భీముని పక్షమే అని చెప్పి అంటాడు. భీముడు ఏది చెప్తున్నాడో అదే నిజమైనటువంటిది, నేను భీముడు తరపునే ఉన్నాను, ఖచ్చితంగా ఇతను ఇక శిరస్సును ఖండించాల్సిందే అంటాడు. ద్రౌపది ధర్మరాజు వీళ్ళందరేమో అలా చేయకూడదు అతను గురువుపుత్రుడు అని చెప్పి వీళ్ళు, కృష్ణుడేమో నేను మీ పట్టు లేదు నేను భీముడు పట్టును ఉన్నాను అని చెప్పి అంటాడు. అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే అర్జునుడు కూడాను ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఖచ్చితంగా ద్రౌపదికి ప్రతిజ్ఞ చేశాడు అనమాట. ఏమని అంటే ద్రౌపదికి, ద్రౌపది అంతిమ సంస్కారం పూర్తయి 5 మంది పిల్లలకి తర్పణాలు పెట్టి తర్వాత స్నానం చేయాలి, నువ్వు స్నానం చేసే సమయానికి నేను అశ్వత్థామ శిరస్సు తెచ్చి పెడతాను, ఆ శిరస్సు మీద నుంచి నువ్వు స్నానం చేయని చెప్పి చెప్పాడు. ఆ ప్రతిజ్ఞ చేశాడే. అర్జునుడికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు అటు అన్నగారు చూస్తేనేమో ద్రౌపది చూస్తేనే వద్దు అంటున్నారు, ఇటు కృష్ణుడు భీముడు చూస్తేనేమో కావాలి అంటున్నారు. అర్జునుడు మధ్యలో ఉండిపోయాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆయన చేతులు ఎత్తి కృష్ణుడికి నమస్కరించి, అన్ని విషయాల్లో మమ్మల్ని రక్షించిన వాడు నీవే కాబట్టి దయచేసి ఈ సందిగ్ధంలో నుంచి కూడా నన్ను నీవే రక్షించు. ఆనాడు బంధువులు చంపాల వద్దని సందిగ్ధంతో ఉన్నాను కురుక్షేత్రంలో, గీతను బోధించి నన్ను గీత దాటించావు, ఇప్పుడు కూడా నన్ను ఈ విపత్తు అనే గీత నువ్వే దాటించాలని ప్రార్థిస్తాడు. అప్పుడు కృష్ణుడు అతనికి చెప్పాల్సిన విధంగా చెప్తాడు అనమాట. చెప్తే కృష్ణుడు ఉపదేశాన్ని విని అర్జునుడు వెంటనే ఏం చేస్తాడు, ఒక ఖడ్గాన్ని తీసుకుని అశ్వత్థామ దగ్గరికి వెళ్లి అశ్వత్థామ యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి శిరోజాన్ని ఖండించేసి అతని యొక్క శిరస్సు పైన ఒక మణి ఉంటుందన్నమాట, ఆ మణిని కూడా పెకిలించేసి తీసుకొచ్చేస్తాడు. శాస్త్ర ప్రకారంగా ఇది శిరస్సును ఖండించినట్లే, శిరస్సు పైన ఉన్నటువంటి వెంట్రుకలను తొలగించి అక్కడ ఇతనికి ఒక వరంగా లభించిన మణి ఒకటి ఉంది, ఇతని యొక్క శక్తికి కారణమైనటువంటిది, తేజస్సు కారణమైనటువంటిది, ఆ మణిని తొలగించేశాడు. అప్పటికే అర్ధరాత్రి పూట ఆయుధాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళని చంపినందుకు అశ్వత్థామలు సగం తేజస్సు పోయింది, ఈ మణి తీగానే పూర్తి తేజస్సు పోయింది అన్నమాట. తేజోహీనుడైపోయాడు, శక్తిహీనుడైపోయాడు. ఆ తర్వాత అశ్వత్థామకు చెప్పారు, నువ్వు ఇంకా అడవులు పట్టుకుని వెళ్ళిపో, నీ బ్రతుకు నువ్వు బ్రతుకని చెప్పి పంపించేశారు. ఆ విధంగా అతని యొక్క శిరస్సును ఖండించినట్లయింది. అదే సమయంలో అతని ప్రాణాలతో మిగిల్చినట్లయింది. ద్రౌపది ధర్మరాజుల యొక్క కోరిక నెరవేరింది, భీముని యొక్క కోరిక నెరవేరింది, అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ కూడా నెరవేరింది. కృష్ణుని నమ్ముకొని ఉండడం వల్ల ఇన్ని జరిగాయి. ఇదంతా కూడా కుంతిదేవి దగ్గరుండి చూసి కృష్ణుని ఎంతగానో అభినందిస్తుంది అన్నమాట, కృష్ణుని ఎంతగానో కీర్తిస్తుంది. ఇది జరిగిపోయిన తర్వాత ఇక అందరూ కూడా సంతోషంగా కుంతిదేవి, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఆ చనిపోయినటువంటి 5 మందికి, ఇంకా కురుక్షేత్రంలో చనిపోయిన వాళ్ళందరికీ గాంధారి, ధృతరాష్ట్రుడు వీళ్ళు కూడా వచ్చి చేరుతారు. ఎందుకంటే చనిపోయింది ఎవరు, వాళ్ళ కుటుంబం వాళ్లే కదా, అందరూ కలిసి కురువంశీయులే కదా. 100 మంది దుర్యోధనాథులు అయితేనేమి, లేకపోతే ఈ ఉప పాండవులు అయితేనేమి, వీళ్ళంతా ఎవరు, అందరూ కురువంశ వాళ్లే, వాళ్ల ఫ్యామిలీ వాళ్లే. అందుకని కృష్ణుడు కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాడే. అందువల్ల అందరూ కలిసి గంగానదీ తీరంలో వాళ్ళకి తర్పణాలన్నీ కూడా అర్పించిన తర్వాత చిన్నగా వెనక్కి తిరిగి వస్తున్నారు. ఇలా వస్తుంటే ఉత్తర ఆమె దూరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ వస్తుంటే కృష్ణుడు అర్థం కాక చూస్తున్నాడు ఆమెవైపు. పాండవులు వీళ్ళందరూ కూడా అర్థం కాక చూస్తున్నారు. కృష్ణుడికి అర్థం కానిదే ఉంది, అన్ని అర్థమే. ఉత్తర పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి వేడుకొని చెప్తుంది, ఒక బ్రహ్మ ఒక అస్త్రం నన్ను తరుముతుంది, ఒక లోహంతో తయారు చేయబడిన అస్త్రం నన్ను తరుముతుంది, నేను అందుకని ప్రాణరక్షణ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను కృష్ణ. నా విన్నపం ఏమిటంటే, ఆ అస్త్రం చేత నేను వధించబడాలి అనేటువంటిది నీ యొక్క సంకల్పం అయితే అట్లే గాని, నేను ఆ అస్త్రం చేతిలో చనిపోవాలనేటువంటిది నీ సంకల్పమే అయితే అట్లే కాని పర్వాలేదు. కానీ నేను నిన్ను విజ్ఞప్తి చేసుకునేది ఏమిటంటే, ఇప్పటికే ద్రౌపది కుమారులందరూ కూడా చనిపోయారు, ఇంకా మిగిలింది ఎవరంటే పాండవంశులో నా గర్భంలో ఉన్నవాడే. ఇతను కూడా లేకపోతే ఇంత సంపాదించి ఇంత యుద్ధం చేసి ఇంత కురుక్షేత్రం చేసి యుధిష్ఠిర మహారాజు ఆయన సింహాసనాన్ని ప్రతిష్ఠించి ఇవన్నీ కూడా అనివృద్ధి అయిపోతాయి, ఎందుకంటే వంశాంకురం లేడు కాబట్టి. కాబట్టి దయచేసి నేను చనిపోయినా పర్వాలేదు, ఆ యుద్ధం ఆ బాణం వల్ల గర్భంలో ఉన్నటువంటి శిశువును మాత్రం రక్షించు అని చెప్పి ప్రార్థిస్తుంది. నిస్వార్థమైనటువంటి ఆమె యొక్క ప్రార్థన చూసి భక్తురాల యొక్క ప్రార్థన ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏమని కోరుకుంటారంటే, ధర్మం 4 మూలలా వెళ్ళాలి. ఇప్పుడు ఏం కోరుకుంటుంది ఉత్తరం అంటే, ఇక్కడ గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి జన్మించడం ద్వారా ధర్మరాజుకి వంశం కొనసాగుతుంది, దానివల్ల కృష్ణుడి యొక్క సంకల్పం నెరవేరుతుంది. కృష్ణుడి సంకల్పం అదే కదా. కృష్ణుడి సంకల్పం ఏంటంటే, ధర్మరాజు యొక్క వంశంలో వాళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి, దుర్యోధనుడు వంశం వాళ్ళు వద్దు, అది కృష్ణుడి సంకల్పం. ఆయన సంకల్పం నెరవేరాలంటే మరి ఈయన ఉండాలి కదా. అందుకని ఆమె నిస్వార్థంగా అడుగుతుంది, నేను చనిపోవడం నీ సంకల్పం అయితే అట్లే గాని, కానీ గర్భంలో ఉన్నటువంటి శిశువుని మాత్రం రక్షించు అని చెప్పి అడిగింది. ఈ లోపల కృష్ణుడు చూశాడు బ్రహ్మాస్త్రం వచ్చేది, దాని యొక్క ప్రకాశం తగ్గింది కానీ ప్రభావం తగ్గల, అది తిన్నగా పాండవుల్ని ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత మహారాజు ఉన్నాడు, సామాన్యుడు కాదు ఆయన, మహాభాగవతుడు, ఈ భాగవతాన్ని శ్రవణం చేసినవాడు ఆయన ఉన్నాడు, ఇతన్ని ఓడించడానికి వస్తుందని చెప్పి అర్థం చేసుకున్నాడు. పాండవులు చూశారనమాట. చూసి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు తీసుకున్నారు దాన్ని ఎదుర్కోవడానికి. దాన్ని ఎదుర్కోవడానికి ఆయుధాలు తీసుకునే లోపలే అది వచ్చేసింది దగ్గరికి. అంటే వీళ్ళు అప్రమత్తంగా ఉన్నారు, యుద్ధానికి సిద్ధంగా లేరు పాండవులు. పుత్రశోకంతో వాళ్ళు అప్పుడే తర్పణాలన్నీ విడిచి వస్తున్నారు. ఈ లోపల బ్రహ్మాస్త్రం వచ్చి రానే వచ్చేసింది. ఇంకా దాన్ని ఆపేదానికి వాళ్ళు ఆయుధాలు తీసుకున్నారు కానీ ప్రయోగించే సమయం కూడా లేదు. అది చూశాడు కృష్ణుడు. వాళ్ళకి దాన్ని ఆపేటువంటి టైం కూడా లేదు. అర్జునుడు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, ఆపే శక్తి గలవాడు ఉన్నారు, కానీ వాళ్ళకి సమయం కూడా లేదు. అది వచ్చేసింది, వచ్చి పాండవులను వధించి ఆ ఉత్తర గర్భంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. వెంటనే అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు, ఉన్న పొలాన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించేశాడు. నేను ఆయుధం పట్టను అని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. ఆ చేసిన వాగ్దానాన్ని భక్తుల కోసం ఉల్లంఘించేశాడు. ఇంకా భగవంతునికి కరుణకి ఇంతకన్నా కూడా ఏమన్నా ఉంటుందా? కుంతీదేవి ఇవన్నీ చూస్తుందన్నమాట. అక్కడేం చేశాడు, అక్కడేమో తన యొక్క కొడుకైనటువంటి అర్జునుడికి వాగ్దానాన్ని నిలబెట్టడానికి, అటు ద్రౌపది ధర్మరాజుని వాళ్ల యొక్క కోరిక నెరవేర్చడానికి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చాడు, మార్గదర్శకత్వం చేశాడు అర్జునుడికి అశ్వత్థామ విషయంలో. ఇక్కడేమో అదే అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం సంహరించడానికి వస్తుంటే వెంటనే ఆయుధం పట్టమనేటువంటి వాగ్దానాన్ని కూడా ఉల్లంఘించేసి వెంటనే చక్రాయుధాన్ని పంపించి దాన్ని ఆపేశాడు. అది ఆపడం మాత్రమే కాదు, ఈ లోపల ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి తాను ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని తన యొక్క యోగమాయతో కప్పివేశాడు. రెండు ఒకేసారి, ఇటు చక్రం మొదలుపెట్టడం దానివైపు, రెండోది ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని యోగమాయతో కప్పివేయడం, రెండు ఒకేసారి చేశారు భాగవతంలో చెప్పబడింది. అవన్నీ చూసిన తర్వాత కుంతీదేవి కృష్ణుడి యొక్క కరుణకు అసలు ఇంకా హద్దే లేదు. మమ్మల్ని ఎన్ని విధాలుగా కాపాడాడు కృష్ణుడు, ఇది చాలక ఇంకా చాలదన్నట్లుగా ఇన్ని విధాలుగా మమ్మల్ని రక్షిస్తున్నాడు, కృష్ణుడికి కరుణకు హద్దే లేదని చెప్పేసి ఆమె ఎంతగానో కృష్ణుని చూసి ఆనంద భాష్పాలతో ఆమె ప్రార్థిస్తుందన్నమాట. పరీక్షిత మహారాజు రక్షించబడ్డాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కృష్ణుడు ఆ రోజు బయలుదేరాడు. బయలుదేరినప్పుడు వెంటనే కుంతిదేవి ఏం చేస్తున్నాడంటే కృష్ణుడికి అడ్డుపడింది. కృష్ణుడికి అడ్డుపడి, కృష్ణ నీ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి, నీకు కావలసింది నీకు ఇచ్చేశాను కదమ్మా, ధర్మరాజుని చక్రవర్తిని చేశాను, శత్రులందరినీ కూడాను పూర్తిగా వధించేస్తాను, అంతా పూర్తి అయిపోయింది, ఇంకేం లేదు అనుకున్నదంతా కూడా అయిన తర్వాత ఇంకా నేను నీ చేతుల్లో అంతా అందించిన తర్వాత నిన్ను రాజమాతను కూడా చేశాను, అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నేను బయలుదేరుతున్నాను అని చెప్పన్నాడు. కుంతీదేవి ఆమె సామాన్యమైనటువంటి భక్తురాలు కాదనమాట. కుంతీదేవి ఎవరు? సూర్యసేనుని యొక్క కుమార్తె. ఈమె పేరేమిటి? పృథ. పృథ అయితే సూర్యసేనుడు ఏం చేశాడంటే ఆయనకు దగ్గర బంధువైనటువంటి కుంతి భోజుడికి బిడ్డలు లేక ఆయన బాధపడుతూ ఉంటే పెంచుకోవడానికి అని చెప్పేసి తన యొక్క కుమార్తె పృథను కుంతి భోజుడికి ఇచ్చాడు. కుంతి భోజుడి దగ్గర ఆమె పెరుగుతుందన్నమాట. ఈ కుంతీదేవి యొక్క జీవిత చరిత్ర మొత్తం ఈ మొత్తం మహాభారతానికి కానీ భాగవతానికి కానీ మొత్తానికి అనుసంధానం అయినటువంటిది. ఎందుకని అంటే ఇటు హస్తినాపురంలో ఈ పాండవులకి ఏమో ఈమె కన్న తల్లి అయింది, అటేమో మధురాపురంలో యాదవ వంశస్థుల్లో సూర్యసేని యొక్క కుమార్తెగా, వసుదేవుని యొక్క సోదరిగా అక్కడ కూడా సంబంధం ఉంది. ఒక విధంగా పాండవులకి కృష్ణుడికి బంధుత్వాన్ని కలిగజేసింది ఎవరు? కుంతీదేవి. కుంతీదేవి వల్లనే కదా కృష్ణుడు పాండవుల దగ్గరికి వస్తున్నది. ఈ కుంతీదేవి కుంతీ భోజుడి దగ్గర ఉందన్నమాట. పృథ, ఈ ముందు పేరు, అసలు పేరు పృథ. అక్కడ ఉన్నప్పుడు ఈ రోజు చేసే పని ఏమిటంటే సాధువుని సేవించేది. ఎవరైతే కుంతీ భోజుడి ఇంటికి సాధువులు వస్తారో వాళ్ళందరినీ కూడా భక్తి శ్రద్ధలతో సేవించేది. సేవించిన తర్వాత వాళ్ళ దగ్గర భగవంతుని గురించి వినేదన్నమాట. చాలా పెద్ద పెద్ద ఋషులు వచ్చేవారు. కుంతీభోజుడి యొక్క గొప్ప అవధారి గుణం చేత పెద్ద పెద్ద ఋషులు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి భగవంతుని గురించి చెప్తుంటే వాళ్ళ దగ్గర భగవంతుని గురించి విని వాళ్ళకి చక్కగా అతిథి మర్యాదలు చేసి వాళ్ళకి చక్కగా ప్రసాదం పెట్టి పంపించేది. అదంతా కూడా ఈమె చేసేది. అంటే అంతఃపురంలో అక్కడ వాళ్ళకి రాజభవనంలో కొన్ని వేల మంది పరిచారికలు ఉంటారు. వాళ్ళలో ఎవరైనా సరే ఈ వచ్చిన సాధువులకు సేవ చేయొచ్చు, కానీ కుంతిదేవి మాత్రము ఒప్పుకునేది కాదు. సాధువులు అంటే నేనే సేవ చేయాలి సాధువులకు అని చెప్పి ఆమె ముందుండేది. చిన్నప్పటి నుంచి సాధు సేవే. ఒకసారి ఇక్త వయసుకు వచ్చినప్పుడు దుర్వాసముని వస్తాడు. వచ్చినప్పుడు ఆయన కూడా ఎంతో భక్తుల శ్రద్ధలతో సేవ చేస్తుంది. సేవ చేసిన తర్వాత ఆయన ఎంతో సంతోషించి ఏమంటాడంటే, భవిష్యత్తులో భగవంతుని యొక్క ప్రమేయం చేత కొన్ని రకాలైనటువంటి అనివార్య కారణాలు, కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. ఏమిటో వరం అంటే, నీవు మధ్యలో ఏ దేవతనైతే తలుస్తావో ఆ దేవత వచ్చి నీకు సత్సంతానాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్తాడు. అంటే దుర్వాసముని ఆ వరం ఎందుకు ఇచ్చాడు? ఇంకా ఆమె యుక్త వయసులో ఉంది. వివాహం నిర్ణయం కానీ నిశ్చయం కానీ ఏర్పాట్లు కానీ ఏమీ కాలేదు. కానీ దుర్వాసుడు భగవంతుని యొక్క ప్రేరణ చేత ఈ వరంలో చాలా ఉపయోగం ఉంది అనేది గమనించి కుంతిదేవికి ముందుగానే వరం ఇచ్చేశాడు. కుంతిదేవి ఆ వరాన్ని తీసుకున్న తర్వాత దుర్వాసుడు వెళ్ళిపోయాడు. గంగానది తీరంలో ఆమె ఒక రోజున ఉదయాన్నే వెళ్లి అక్కడ స్నానం చేస్తూ ఉండగా ఆమెకి ఈ ఆలోచన వచ్చింది. అవును, ఈ వరం పనిచేస్తుందా లేదా దుర్వాసమునిచ్చింది ఒకసారి పరీక్షిద్దాం. అది కూడా ఉదయం పూట. ఉదయం పూట అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఉదయం పూట అంటాం మామూలుగా మనం. ఉదయం 8 లోపల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైనటువంటిది. కుంతిదేవి కూడా చేసేది అదే. ఉదయాన్నే వెళ్లి గంగానది స్నానం అంతా అయిన తర్వాత వచ్చి సాధువులకి వంట వండి పెట్టడం, తర్వాత వాళ్ళకి దగ్గర చెప్పిన ఉపదేశాలు వినడం, ఇవే ఆమె చేసేది. ఆమె నిత్యగారే ఇదే. అంతేగాని అక్కడ ఒక రాకుమార్తెగా ఆమె వైభోగాలు అనుభవిస్తూ కూర్చోలేదు కుంతిదేవి. కుంతిదేవి ఏంటంటే సేవా తత్పరత అనేటువంటి చిన్నప్పటి నుంచి చూపిస్తూ వచ్చింది. ఓర్పుగా సేవ చేసేది, చాలా ఓర్పుగా. అందుకని ఆమె ఉదయాన్నే ఏం చేసిందంటే ఒకసారి పరీక్ష చేద్దాం అని చెప్పి ఆమె ఏం చేసింది, ఎదురుగా గంగకు ఎదురుగా సూర్యుడు వస్తున్నాడు. సూర్యుని చూడగానే సూర్యుడు సూర్యదేవుడు అని చెప్పి వెంటనే సూర్యుని ప్రార్థించింది. సూర్యుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నువ్వు కోరుకున్నటువంటి మంత్రం గురించి నాకు తెలుసు, ఈ మంత్రం ప్రకారంగా నీకు సత్సంతానాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఆమె భయపడింది. ప్రత్యక్షం అవుతాడావడని ప్రార్థించాను స్వామి, నన్ను క్షమించండి, నేను ఇంకా వివాహం కాలేదు, ఇటువంటి పరిస్థితుల్లో మీరు సంతానాన్ని అనుగ్రహిస్తే నేనేం చేయాలి అని చెప్పి అడిగింది. సూర్యదేవుడు ఏమన్నాడంటే, భగవత్ ప్రమేయం చేత జరుగుతున్నటువంటి కార్యం ఇది, వరమే నీకు అందుకొచ్చింది, నువ్వు కోరడమే ఆ విధంగా కోరావు. చాలా మంది ఇక్కడ ఈ విషయంలో కుంతిదేవిని మనం అందుకే ఆచార్యుల ద్వారా అర్థం చేసుకోవాలి. బయట మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్లుగా విన్నవాళ్ళు ఏమంటారంటే, కుంతిదేవి ఎంత కఠినాత్మురాలు చూడు, ఎంత కఠినాత్మురాలు కాకపోతే పుట్టిన బిడ్డను అట్లే పెట్టిలో పెట్టి అట్లే వదిలేసింది గంగానదిలో. ఎవరన్నా చేస్తారా ఆ విధంగా? ఎవరన్నా చేస్తారా? మనం ప్రచారం చేసేటప్పుడు గర్భస్రావం అవి ఇవి జరగకూడదు, అవి చేయకూడదు ఇలాంటి చెప్తా ఉన్నప్పుడు ప్రచారంలో ఈ ప్రశ్న వేస్తారు. మరి మీరు ఇంత చెప్తున్నారు, గొప్ప గొప్ప మహాభక్తులు పాండవులు అంటున్నారు, వాళ్ళ తల్లి కుంతిదేవి ఏం చేసింది? పుట్టిన బిడ్డను పుట్టినట్టు పెట్టిలో పెట్టి పంపించేసింది కదా అని చెప్పాను. అందుకనే బాహ్యార్థం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అంతరార్థం అనేటువంటిది ఇంకోటి ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటిది ఇది శాస్త్రం విషయంలో మాత్రం. ఇది అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ మనకి శాస్త్రం అర్థం కాదు. పరీక్షిత మహారాజు చాలా సున్నిత హృదయుడు, ధ్యానంలో ఉన్నాడు ఒక ముని. ధ్యానంలో మునిని ఎవరు కదిలించరే? మనం కూడా జపం చేసుకుంటే భజన చేసుకుంటే ఎవరు వచ్చి కదిలించరే? ఆ భజన చేసుకుంటున్నారులే. కానీ అలాంటిది ధ్యానం చేసుకుంటున్న ఒక మునిని చూసి ఆయనకు దత్తి కవ్వడం, నీళ్లు అడగడం, ధ్యానంలో ఉండడం చేత ఆయన సమాధానం చెప్పకపోవడం, వెంటనే వెంటనే అక్కడేదో ఒక పాము చనిపోయి ఉంటే దాన్ని తీసి ఆయన మెళ్ళలో వేసేసి వెళ్ళిపోయాడు. ఆ స్వభావం కాదాయింది పరీక్షిత మహారాజుది. కానీ 10 మందికి ఉపయోగపడే భాగవతం పుట్టాలి కాబట్టి, అది పుట్టాలనంటే ఈ కార్యం ఆయన చేయాలి కాబట్టి భగవత్ ప్రేరణ చేత మాత్రమే ఆయన చేశాడు అని స్పష్టంగా ఆచార్యులు మనకు చెప్తున్నారు. అందువల్ల కుంతిదేవి కూడా కేవలం భగవంతునికి ప్రమేయం చేతనే ఉదయం పూట ఆమె పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. మనస్సు బుద్ధులన్నీ ఆధ్యాత్మికంగా ఉంటాయి. మనకు కూడా అంతే కదా. ఉదయం పూట మనం ఏం చేస్తాము? మంగళారతికి వస్తాం, తర్వాత జపం చేస్తాం, తర్వాత దర్శనారతి, భాగవతం. ఆ ఆధ్యాత్మిక మనోబుద్ధులు ఉన్నటువంటి సమయంలో ఆమెలో కలిగిన ప్రేరణ ఇది. ఏది? సూర్యుని ప్రార్థించాలని. సరే, ప్రార్థించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా అదే సమయంలో నీ యొక్క స్త్రీతత్వానికి ఎటువంటి కళంకం రాకుండా నీకు ఈ కుమారుడు జన్మిస్తాడు, ఇతను మంచి యశోవంతుడు అవుతాడు అని చెప్పి సూర్యుడు ఏం చేశాడంటే ఒక సంతానాన్ని అనుగ్రహించేసి ఆయన వెళ్ళిపోయాడు. అతను సహజమైనటువంటి కవచ కుండలాలతో పుట్టాడనమాట. సరే, కుంతిదేవి అతను చూడగానే ఆమె ఆలోచిస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు? ఇంటికి తీసుకెళ్లాలా? ఎట్లా? ఇంట్లో చూసిన వాళ్ళు ఏముంటారు? వివాహం కూడా కాలేదే. సహజంగానే వెంటనే అక్కడ చూడండి, కుంతిదేవి కర్ణుడి విషయంలో ఏదో నవమోసాలు మోసి పురిటి నిప్పులు పడి ప్రయాస ఇవంతలు స్వయంగా వరానుగ్రహం చేత కర్ణుడు అట్లా ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అంతే, దీని నుంచి అర్థం చేసుకోవాలి పవిత్రత అనేది అక్కడ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. దీని నుంచి చాలా మంది తప్పు అర్థంలో చెప్తూ ఉంటారు, కానీ మనం అర్థం చేసుకోలేదు. ఒక సామాన్యమైనటువంటి వనిత నవమాసాలు మోసి పురుటినిప్పులు పడి కనేటువంటి స్థితి కాదు అక్కడ. పవిత్రత మంత్రం ద్వారా, పవిత్రత ద్వారా జరుగుతున్నటువంటి సన్నివేశాలు అవన్నీ కూడా. ఆ పిల్లవాడిని చూసిన తర్వాత కుంతిదేవి ఆలోచిస్తుంది, ఈయన ఏదో విధంగా భగవంతుని చేత రక్షితుడవ్వాలి అని కోరుకుంటుంది. నేను ఇంటికి తీసుకెళ్ళడం పద్ధతి కాదు, మరి ఏం చేయాలి పిల్లవాడిని? అప్పుడు ఆమె అలా అనుకుంటూ ఉంటే ఒక పెద్ద పెట్టె అలా గంగా నదిలో కొట్టుకుంటూ వచ్చింది. వెంటనే ఏమేం చేసిందంటే ఆ పెట్టెని చూస్తే అందులో అంటే నగలు బంగారం అంతా ఉంది. అప్పుడు ఈ పిల్లవాడిని అందులో నగలు బంగారం ఉన్న పెట్టెలో పెట్టి ఆయనకు ప్రార్థించి ఆ పెట్టె మూసేసి పంపించింది అనమాట. కుంతిదేవికి ప్రార్థన ఎంత గొప్పగా ఉందంటే పెట్టె మూసేస్తే గాలి ఆడుతుంది పిల్లవాడికి. మీరు ఆలోచించండి రాజండి, అది పసికందుకి వేసవికాలంలో మనం కిటికీ లేని గదిలోకి వెళ్తే ఒక్క కట్టుకోలేక బయటికి పరిగెడతాము. పెట్టి మూసేసి పంపించింది. ఈ కార్యం భగవత్ కార్యంగా మనం అర్థం చేసుకుంటేనే దీనికి అంతరార్థం ఉంటుంది. కృష్ణుణ్ణి హృదయపూర్వకంగా ఆమె ప్రార్థించింది భగవంతుని, ఇతనికి సంరక్షణ లభించాలి అని అలా ప్రార్థించి పంపించింది. పంపించినందుకు అతను ఒక రథం తోలేటువంటి వ్యక్తికి, ఒక సూతునికి దొరుకుతాడు. అతను అతని ఇంటికి తీసుకుని సూతపుత్రుడుగా పెంచుకుంటాడు. అతనికి కర్ణుడు అని చెప్పేసి, సహజమైనటువంటి కవచ కుండలాలు ఉన్నాయి కాబట్టి కర్ణ అని చెప్పి పేరు పెట్టారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుంతిదేవి ఆ పిల్లవాడి గురించి ఆలోచిస్తుంది, ఏ విధంగా ఆ పిల్లవాడిని భగవంతుని యొక్క రక్షణ దక్కేటట్లు చేయాలని చెప్పి ఇప్పుడు మననం చేస్తుంది అనమాట. ఎంత మననం చేస్తుందనంటే, ఈ పిల్లవాడు మళ్ళీ భవిష్యత్తులో నాకు ఏదో ఒక రోజు కనపడకుండా పోడు, ఇతనికి నేను భగవంతునికి రక్షణ అందించకుండా పోను అని చెప్పి ఆమె ప్రార్థిస్తుంది. ఇలా జరిగిన తర్వాత స్వయంవరం ఏర్పడుతుంది. పాండురాజు కుంతిదేవిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ఒకరోజు వనవిహారానికి వెళ్ళినప్పుడు ఆయన శాపవశాన ఆయన ప్రత్యక్షంగా భార్యతో కలిసేటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. మరి కానీ పుత్ర సంతానం కావాలంటాడు. అప్పుడు కుంతిదేవిని పిలిచి విషయం చెప్తాడు, ఈ విధంగా శాపం వచ్చింది నాకు, ఇప్పుడు ఏం చేయాలి? వంశాన్ని ఉద్ధరించాలంటే సంతానం కావాలి, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు కుంతిదేవి అంటుంది, ఇలాంటి విషమ పరిస్థితి ఏర్పడుతుందని తెలిసే భగవంతుడు ఆనాడు నాకు ముందుగా దుర్వాసముని చేత వరం ఇప్పించాడు, భగవంతుడు ఎంత దయమయ్యాడు చూడండి అని చెప్పి కుంతిదేవి తన వరం గురించి చెప్తుంది. చెప్పగానే వెంటనే పాండురాజు, నాకు ఇలాంటి పుత్రుడు కావాలి, ఇలాంటి పుత్రుడు కావాలంటే మొట్టమొదట ధర్మరాజు అంటే ధర్మదేవతను ప్రార్థించి ధర్మరాజును పొంది, ఆ తర్వాత వాయుదేవుని ప్రార్థించి భీముని పొంది, ఇంద్రుని ప్రార్థించి అర్జునుడు పొంది, అశ్విని దేవతను ప్రార్థించి నకుల సైన్యములు పొందుతుంది. పొందిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎంతో వనంలో ఇదంతా జరిగిందనమాట. ఇంకా వాళ్ళు హస్తినపురానికి రాలేదు, వనవిహారానికి వెళ్ళిన వాళ్ళు అట్లే ఉండిపోయారు. అంటే ధృతరాష్ట్రుడికి రాజ్యభారం అప్పగించేసి శాపం ఇలా జరిగింది కదా, అందువల్ల ధృతరాష్ట్రుడికి రాజ్యభారం అప్పగించేసి వాళ్ళు వనంలోనే ఉన్నారు. వనంలో ఉండగానే కుంతిదేవి పరిస్థితి చూడండి, 5 మంది పుత్రులు పొందింది ఆమె, 3 పొందింది. మాధురి కూడా అడిగితే ఆమె కూడాను తన మంత్రాన్ని పంచిందనమాట. మాధురి ద్వారా నకులుడు సహదేవుడు ఇద్దరు కూడా జన్మించారు. కుంతిదేవికి విశాల హృదయం, ఈ మంత్రం తన దగ్గరే పెట్టుకోవాలి, అప్పుడు తన కుమారులే రాజులు అవుతారు, మాధురికి చెప్పకూడదు అనేది లేదు ఆమెలో నిస్వార్థ భావన. ఆ భావన మాధురి గమనించింది. సంతానం లేక బాధపడుతుంది, మాధురికి కూడా సంతానం పొందాలని ఉంటుంది కదా మరి తల్లి అన్న తర్వాత. అందువల్ల ఆమె ఎప్పుడైతే కుంతిదేవి తనకు మంత్రం ఉపదేశించిందో ఆనాడు అర్థం చేసుకుని కుంతిదేవిలో కించిత్ కూడా స్వార్థం లేదని. ఇదంతా జరిగిన తర్వాత ఆ పిల్లల్ని జాగ్రత్తగా పోషిస్తూ ఉంటే ఒకరోజు పాండురాజు ప్రేరకురయ్యి మాధురిని తాగడం శాపవశాన్ని వెంటనే అతని గుండాకి చనిపోతాడు. చనిపోయిన తర్వాత వనంలో భర్త చనిపోయాడు. కుంతిదేవి 5 మంది బిడ్డలను దగ్గరేసుకుని ఆమె రోధిస్తుంది. అప్పుడు మాధురి వచ్చి చెప్తుంది అనమాట, ఇప్పుడు భర్త చనిపోయాడు కాబట్టి నేను కూడా సతీసహగమనం చేసేస్తాను, ఎందుకంటే నా వల్ల జరిగింది పొరపాటు, అందువల్ల నేను కూడా సతీసహగమనం చేస్తాను అంటాం. అని అంటే సతీసహగమనం అనేటువంటిది చాలా శాస్త్రీయమైనటువంటిది. ఆ రోజుల్లో అది కేవలం ఏంటంటే భర్త మీద అనురాగంతో ప్రేమతో చేసేటువంటిది, బలవంతాన నిప్పుల్లోకి దోసేది కాదు, నిప్పుల్లోకి దోసి ఆ ఆస్తిని చేజిక్కించుకోవాలనేటువంటి దురుద్దేశము కాదు. మాధురి ఆ విధంగా చెప్తే కుంతిదేవి ఉంటుంది, నీ బిడ్డలు ఉన్నారు కదా నకులుడు సహదేవుడు, వాళ్ళ కోసమే నువ్వు బ్రతుకుంటాం. మాధురి చెప్తుంది, నా బిడ్డలు ఎవరున్నారు, అందరూ నీ బిడ్డలే, నీ మంత్రం ఇస్తే కదా నేను వాళ్ళని పొందింది, అందరూ నీ వాళ్లే, నువ్వు అందరినీ నీ వాళ్ళుగా చూసుకుంటావు అనేది కూడా నాకు తెలుసు, కాబట్టి నేను నా భర్తతోనే వెళ్ళిపోతానని చెప్పేసి ఆమె కూడా పాండురాజుతో పాటు సహగమనం చేసేస్తుంది. వనానికి వెళ్లిన తర్వాత తోడుబుట్టినటువంటి భర్తను పోగొట్టుకుని తన యొక్క తోటి సవతి ఆమెని పోగొట్టుకుని 5 మంది బిడ్డలను చేత పట్టుకుని ఒంటరిగా వనం నుంచి హస్తినాపురానికి వస్తుంది కుంతిదేవి ఎంతో ఓర్పుతో. వచ్చినప్పుడు ఆమె పసిపిల్లల్ని అక్కును చేర్చుకుని పిల్లల్ని హస్తినాపురం వస్తుంటే చూసిన వాళ్ళకి అందరికీ కుంతిదేవి చూసి ఏడుపు వస్తుంది అనమాట. చూడండి కుంతిదేవి యొక్క స్థితిని. ఆ స్థితిలో కూడా ఆమె భగవంతుని ఏర్పాటు వల్ల నాకు ఈ స్థితి దక్కింది అని చెప్పి వచ్చి ఆమె భీష్ముడి దగ్గర మొరబెట్టుకుంటుంది. ఈ విధంగా జరిగింది. ఆ విధంగా తండ్రి లేని వాళ్ళు అయిపోయారు పసిబిడ్డలు, వీళ్ళని మీరే కాపాడాలి, మీరు భగవంతుని యొక్క గొప్ప భక్తులు మీరు కాబట్టి మీరే వీళ్ళని కాపాడాలని చెప్పి ప్రార్థిస్తుంది అనమాట. అప్పుడు భీష్ముడు, నేనున్నంతకాలం ఈ పాండవుల్ని నా కంట్లో రెప్పల్లాగా నేను చూసుకుంటాను, కంటికి రెప్పల్లా అని చెప్పి వాళ్ళ యొక్క బాధ్యత తీసుకుంటాడు. అప్పటి నుంచి కూడా కుంతిదేవి ఇక ఈ ధర్మరాజు ఈ పాండవులు వీళ్ళంతా కూడా ఎంత శక్తి సంపన్నులు, సహజంగానే వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకుంటారు బాగుంటారు. వీళ్ళని చూడగానే అక్కడ కౌరవులు జన్మిస్తారు. అసలు వాళ్ళు పుట్టిందే అసూయత మొదలయ్యారు. ఎప్పుడైతే పాండవులు పుడతారో కుంతిదేవికి అది తెలియగానే గాంధారి ఉడికిపోతుంది అసూయతో. ఉడికిపోయి ఆమె కడుపుని గట్టిగా ఆమె ఏం చేస్తుందంటే గట్టిగా మోగుతుంది అనమాట కడుపుని. అప్పుడు ఆమెకు గర్భస్థ పిండం వచ్చేయడంతో దాని నుంచి మళ్ళీ వ్యాసుడు ఇవన్నీ కూడా చేసి ఏదో ఇప్పుడు మనం ఉంటుందో చూడండి టెస్ట్ ట్యూబ్ అనేసి ఆ రకమైన పద్ధతి చేసి కుండల్లో ఆ పిండాన్ని పెట్టి ఏమిటి దాని ద్వారా కౌరవులు పుట్టించాడు. ఆయన ఆ పుట్టిన వాళ్ళు అట్లా అసూయతోనే మొదలయ్యారు. నానా విధానాన్ని బాధలు పెడుతున్నారు అనమాట. నానా విధానాన్ని బాధలు పెడుతుంటే అవన్నీ కూడా కుంతిదేవి సహిస్తుంది, ఎందుకంటే కృష్ణుడు కరణ ఏదో ఒక రోజు దక్కకపోతుందా అని చెప్పి సహిస్తుంది అనమాట. అలా సహిస్తూ ఉన్నప్పుడు ఇగో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏది ఈ కురుక్షేత్ర యుద్ధము ఇవన్నీ కూడా అయిపోతాయి. ఇవన్నీ అయిన తర్వాత ఈ ఎవరైతే అశ్వద్ధం ఉన్నాడో అతన్ని అడవులకు పంపించేయడం జరుగుతుంది. ఉత్తర గర్భన పరీక్ష మహారాజు సంరక్షించబడడం జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత కుంతిదేవి ఏం చేస్తుంది అనమాట, కృష్ణుడు వెళ్ళిపోతుంటే రథానికి అడ్డం పడుతుంది. అడ్డం పడిన తర్వాత కుంతిదేవిని అడుగుతాడు కృష్ణుడు, ఏమి ఎందుకు నన్ను ఆపుతున్నావు అని చెప్పేసి. అనగానే కుంతిదేవి అత్యంత భక్తితో చేతులు జోడించి ఏముంటుందంటే, నమస్తే పురుషమాద్యం ఈశ్వరం ప్రకృతిం పరం అలక్ష్యం సర్వభూతానాం అని చెప్తుంది. అంటే నువ్వు ఆది పురుషుడివి, ప్రకృతికి పరమైనటువంటి వాడివి, సర్వభూతం అలక్ష్యం సర్వభూతానం అంటే సర్వజీవులు కూడాను నిన్ను అర్థం చేసుకోలేరు. అలక్ష్యం అంటే నిన్ను గురిగా పెట్టుకుని వాళ్ళు నిన్ను పొందలేరు. అత్యంత కష్టసాధ్యమైనటువంటి విషయం అది. అలక్ష్యం సర్వభూతానం, అలాంటి నీవు మమ్మల్ని కరుణిస్తున్నావు అని ఆమె చేతులు జోడించి ప్రార్థిస్తుంది అనమాట. ప్రార్థించి మాయాజవని కాచన్న అజ్ఞ అదోక్షమవ్యయం నటో నాట్యధరో యత అని చెప్పుంటుంది. అంటే మాయాజవని కాచన్నం, యోగమాయ అనే తెరచేత నువ్వు కప్పివేయబడి ఉండి అజ్ఞ అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధోక్షజ వాళ్ళ ఇంద్రియాలకు నువ్వు అర్థం కావు, కానీ అవ్యయం నువ్వు శాశ్వతమైనటువంటి వాడివి. నలక్షసే మూఢదృశ మూఢులైనటువంటి వాళ్ళకి నువ్వు తెలియబడవు, నీవు అర్థం కావు. ఎలా నటో నాట్యధరో యత, నాటకం వేసేటువంటి వాడు నాటక రంగం మీదకి వెళ్తే అతను వేషం వేసుకుంటాడు, వేషం వేసుకుంటే ఈయన ఫలానాన్ని మనం గుర్తించలేము. అట్లా ఆయన భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు తాను ఒక రాజుగానో ఒక సామాన్య మానవుడిగానో ఒక గొల్లవాడుగానో ఆయన వేషం తీసుకుంటే ఈయన భగవంతుడు యథార్థమైన ఈ స్థితి భగవంతుడని మనం గుర్తించలేం. నటో నాట్య ధరోయత గుర్తించలేం అని చెప్తూ కుంతిదేవి భగవంతుని అడుగుతుంది ఏమని. తథా పరమహంస మునీనాం అమలాత్మనాం అని చెప్తున్నా. భక్తిర్యోగ విధా రూపం, భక్తి యోగం అనేటువంటి విధా రూపం ఏదైతే ఉందో పద్ధతి, భక్తి యోగ పద్ధతి ద్వారా కల్మషములైనటువంటి పెద్ద పెద్ద మునులు మహాత్ములు పరహంసలు వాళ్ళు నేను అర్థం చేసుకోగలుగుతారు. పుంస పశుయోహి స్త్రియ, మరి అలాంటిది ఒక స్త్రీనైనటువంటి నేను నిన్ను ఏ విధంగా దర్శించగలను, నిన్ను ఏ విధంగా నేను చూడగలను అని అడుగుతుంది. ఇవన్నీ కుంతిదేవి ప్రార్థనలు. ఆమె చూడండి, ఆమె ప్రార్థించే తీరు ముందు భగవంతుని కీర్తిస్తుంది శ్లోకాలన్నింటిలో కూడా. కీర్తించిన తర్వాత ఏం చెప్తుందంటే, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అని చెప్తుంది. ఇది కుంతిదేవి ప్రార్థన. తర్వాత ఏమని ప్రార్థిస్తుంది, నమ పంకజనాభాయ నమ పంకజమాలినే. పంకజమాల అంటే ఇది కాదు, పంకజమాల అంటే పద్మాల మాలతో అలంకృతుడైనటువంటి కృష్ణుడు. నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. పంకజ నేత్రుడు, పంకజాంగ్రయ అంటే పాద పద్మాలు, ఆయన యొక్క పాదాలు పద్మంలా ఉంటాయి అని కీర్తించింది. కీర్తించిన తర్వాత, మరి ఇలాంటి నీవు మమ్మల్ని ఎన్ని విధాలుగా సంరక్షించావు అంటే, యథా హృషికేశ కలేన దేవకి కంసేతి వృద్ధా అతిచిరం సుషార్పితౌ. దేవకీకి చిరకాలంగా కంసుడు నానా ఇబ్బందులు పెడుతున్నాడు, మామూలు ఇబ్బందులు కాదు, చెరసాల్లో వేసి చిత్రవధ పెడుతున్నాడు. ఎలాంటి చిత్రవధ, పుట్టిన బిడ్డను పుట్టినట్లే చంపేయడం. ఎంత చిత్రవధ ఇది, పుట్టిన బిడ్డను పుట్టినట్లే చంపేయడం, ఇంక అంతకన్నా చిత్రవధ ఉందా? అలా చేస్తున్నాడు. యథా హృషికేశ కలేన దేవకి కంసే రుద్ధాతి చిరం మయార్పితవు సుచార్పితవు. అదేవిధంగా నీవు సహాత్మజా విభో, నన్ను నా ఆత్మకులైనటువంటి పాండవులను కూడా రక్షించావు. కాబట్టి నీవు ఇన్ని విధాలు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు. ఎన్ని విధాలు కాపాడుతూ వచ్చావు అంటే, విషాన్ మహగ్నే పురుషాద దర్శన, మాకు విషం పెట్టారు. మహగ్నే అగ్ని ఉండేటువంటి లక్కెంట్లో మమ్మల్ని వేసి తగులు పెట్టారు. నా కుమారుడైనటువంటి భీముడికి విష ప్రయోగం చేశారు. పురుషాద దర్శనం అంటే నరమాంసం తినేటువంటి భయంకరమైన రాక్షసుల యొక్క నివాసంలో మేము ఉండవలసి వచ్చింది. అంటే హిడింబి, హిడింబాసుర, బకాసుర ఇలాంటి వాళ్ళకు కూడాను మేము ఆహారంగా వెళ్ళాం. దేవుడు ఆహారంగా వెళ్ళాడు కదా, అలాగనే మరి ఈడు హిడింబాసురుడు కూడా వీళ్ళని చంపాలని ప్రయత్నించాడు. అవి కూడా జరిగినాయి. అసత్సభాయ, నిండు సభలో భయంకరమైన అవమానం పొందాం మేము. అసత్సభాయ వనవాస కృత్యత, నిండు సభలో అవమానం పొందింది చాలదన్నట్లు మేము వనవాసం కూడా చేశాం చాలా సంవత్సరాలు. కృత్యత అంటే చాలా దీర్ఘకాలం పాటు. మృదే మృదే అనేక మహారథాస్త్రదవు, మధ్య మధ్యలో ఆ కురుక్షేత్రం యుద్ధం మధ్యలో పెద్ద పెద్ద మహారథులు వాళ్ళ యొక్క అస్త్రాలు దాటి వాటన్నింటినీ కూడా మేము తప్పించుకో అవన్నీ కూడా అనుభవించాం. ద్రోణి అస్త్రచ ఆత్మ, ఇది చాలదన్నట్లు మళ్ళీ ద్రోణి అంటే ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ అతను వదిలిన అస్త్రం బారి నుంచి, వీటన్నిటి నుంచి కూడా మేము రక్షించబడ్డాం. హరే అభిరక్షితవు, హరి నువ్వు మమ్మల్ని వీటన్నిటి నుంచి రక్షించావు, బాగుంది. కానీ మేం కోరుకునేది ఏంటంటే, విపద సంతుదాశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్యాత్ అపునర్భవ దర్శనం. కృష్ణ జగద్గురు విపద సంతుత, ఈ విపత్తులన్నీ కలుగుగాక, శశ్వత్ మళ్లీ మళ్లీ కలుగుగాక. ఎందుకు తత్ర తత్ర అవి కలిగినప్పుడు కలిగినప్పుడు అచ్చట అచ్చట జగద్గురో భవతో దర్శనం, నీ దర్శనం అవుతుంది, మరి నీ దర్శనం అవడం వల్ల ఎస్యాత్ అపునర్భవ దర్శనం, జన్మమృత్యు సంసార చక్రం దర్శనం ఉండదు. కాబట్టి నీ యొక్క దర్శనం నిమిత్తమై మా కష్టాన్ని మళ్లీ మళ్లీ కలిగించు కృష్ణ అని చెప్పి అడుగుతున్నాను అన్నమాట. అందుకనే పృథ ఈ కుంతిదేవులు ఏమంటారంటే భగవంతుని యొక్క సహన శక్తి అని చెప్పి అంటారు. భూమికి ఎంత సహనం ఉందో పృథ అయినటువంటి కుంతిదేవికి అంత సహనం ఉంది ఆమెకి. భగవంతుని యొక్క హలాదిని శక్తి అంటే రాధారాణి చెప్తాను కదా, భగవంతుని యొక్క సహన శక్తి అంటే కుంతిదేవిని చెప్పాలంట. ఎంత సహనం అని అంటే ఈ కష్టాలని అనుభవించి మళ్ళీ ఈ కష్టాలు కావాలని అడుగుతుంది. అడుగుతూ అవి ఏమడుగుతుందంటే కురుక్షేత్రం మొత్తం అయిపోయింది, రాజ్యం అంతా వచ్చేసింది, ఇప్పుడు కృష్ణుడు దూరం అవుతాడని ఆమె చెప్తుంది అనమాట. ఏమని అంటే జన్మ ఐశ్వర్య శృత శ్రీవి, జన్మ ఐశ్వర్య శృత అంటే మంచి విద్య శ్రీవి అందం ఇవన్నీ చూసుకుని ఏదమాన మదప్పుమాన్ ఇవన్నీ పెరిగాయని ఎవడైతే మదించి ఉంటాడో అలాంటి వాడు నైవార్హత అభిధాతం, అభిధాతం అంటే మనస్ఫూర్తిగా కృష్ణ ప్రార్థించడం అనమాట. నైవార్హత మనస్ఫూర్తిగా కృష్ణ ప్రార్థించే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకని వైత్వా అకించిన గోచరం, ఆయన ఎవరు కృష్ణుడు అకించిన గోచరుడు అంటే భౌతికమైన సంపత్తులన్నీ కోల్పోయిన వాడు ఏకైక సత్తు ఆయన అని చెప్తూ ఈ రోజు లాంటి శ్లోకం ఒకటి కుంతిదేవి చెప్తుంది అనమాట. ఏమిటనంటే అది నమో అకించిన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః అంటుంది. నమో అకించిన విత్తాయ, అకించిన విత్తాయ అంటే భౌతికమైన ఉపాధులన్నీ పోగొట్టుకున్నవాడి ఏకైక ఆస్తి కృష్ణుడు. నివృత్త గుణవృత్తయే అంటే ఆయన గుణాలకు అతీతుడు, కానీ ఈ గుణాలను ఇక్కడ ఏర్పాటు చేసిన వాడు ఆయన. నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ, ఆయనకి బయట నుంచి ఏం పొందవలసినటువంటి అవసరం లేదు. ఆత్మారామాయ అంతరంగంలోనే ఆనందించేవాడు, శాంతాయ ప్రసన్నంగా ఉండేవాడు, కైవల్య పతయే నమః కైవల్యం కోరుకునేటువంటి వాళ్ళకి పతి ఆయన ఒక్కడే. ఆయనే కైవల్యపతి, ఆయనే లక్ష్మీపతి, ఆయనే వెంకట జలపతి కూడా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో ఆయన సంబంధమైన జ్ఞానం మనకి భక్తిని ఉద్బోధిస్తే, ఆ భక్తి ఆయన పాదాల పట్ల మనల్ని ప్రేరేపిస్తే ఆయన పాదాలు మనల్ని కాపాడుతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆయన పాదాలు ఏం చేస్తాయంటే భవ ప్రవాహ ఉపరమం తత్పాదాంబుజం అంటే ఈ భవ ప్రవాహం ఉంది, జన్మ మృత్యు అనే ప్రవాహం వస్తూనే ఉంది, ఈ ప్రవాహం ఆగటం లేదు. మృత్యువి చూడండి ఎట్లా ప్రవాహంలా వస్తుంది చూడండి, నిన్నటికి నిన్నే చూసామన్నమాట. 31 మంది బస్సులో పోయారనేది మృత్యు ప్రవాహం మాదిరి వస్తుంది, మళ్ళీ జన్మ ప్రవాహం మాదిరి వస్తుంది, ఆ ప్రవాహం ఆగట్లేదు, వస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో భవ ప్రవాహ ఉపరమం, ఈ భవ ప్రవాహం అనేది ఉపశమించాలి అనంటే పాదాంబుజం ఆయన పాద పద్మాల పట్ల మనకి భక్తి రావాలి. ఆ భక్తి రావడానికి మనం కృష్ణ సంబంధం అనే జ్ఞానం కావాలి. అందుకనే సంబంధ అవిధేయ ప్రయోజన కృష్ణ సంబంధ విజ్ఞాన దాయనీయ ప్రయోజనం అని ఆయన స్తోత్రంలో ఉందన్నమాట. భగవంతుడితో మనకి సంబంధ అవిధేయ ప్రయోజనం మూడు ఉండాలి. సంబంధం అంటే కృష్ణ సంబంధ జ్ఞానం, అవిధేయ అంటే ఆ సంబంధ జ్ఞానాన్ని ఎలా పాటించాలనే భక్తి యొక్క విధానం, ప్రయోజనం ఏమిటంటే ఆ కృష్ణుడి యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శిల ప్రభుపాదికి ఇతర గౌరవ ప్రేమనందే. హరే కృష్ణ.